1985 మార్చి నెల అఖండ జ్యోతిలో పూజ్య గురుదేవులు చమత్కారములతో కూడిన నా జీవన క్రమము, దాని మర్మము. ఈ నేపథ్యంతో కొన్ని విశేషాలను ప్రపంచానికి అందజేశారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి. గత 60 సంవత్సరాల నా జీవితము అలౌకిక సంఘటనలతో కూడిన దైవీ చేతనత్వము యొక్క మార్గదర్శనములో నిర్దేశించబడిన ఎటువంటి కథ గాథ అంటే దానిలోని అనేక పక్షములు ఇప్పుడు కూడా జనసాధారణములు బహిర్గతము చేయకూడదు. మొదటిసారి నేను మార్గదర్శకుని నిర్దేశానుసారము నా జీవనయానంలోని కొన్ని రహస్యమయ సంఘటనలను ప్రకటీకరణ చేయటానికి నిశ్చయించుకున్నాను. దీనివల్ల అనేకులకు ఆధ్యాత్మిక జీవిత విధానంలో సవ్యమైన దిశ లభిస్తుంది. కొన్ని సంఘటనల గురించి మీరు ముందే తెలుసుకున్నారు. చాలామందికి రుద్ధి సిద్ధుల గురించి తెలుసుకోవాలి అని జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది. నా గురించి సిద్ధ పురుషుడను అనే మాన్యత జనమానసములో ఏర్పడుతున్నది. నేను ఎంత కాదన్నా ఆధ్యాత్మిక దర్శనము యొక్క సత్యమును అందరి ముందు ఉంచినా నేనొక చమత్కారి సిద్ధ పురుషుడను అనే భావన నలుదిశలా సంవ్యాప్తమై ఉన్నది. ఈ వసంత పర్వదినాన నా జీవన కథను ఒక తెరచిన పుస్తకము వలె అందరికీ తెలియచేయమని నిర్దేశము ఇవ్వబడినది. తద్వారా అందరూ చమత్కారములు మరియు వాటికి జన్మనిచ్చే సాధన శక్తి సామర్థ్యములతో పరిచితులు కాగలరు. రుద్ధి మరియు సిద్ధి ఏమిటి? ఈ సంబంధంలో నా దృష్టికోణము చాలా తేటతెల్లమైనది. అది శాస్త్ర సమ్మతము, తర్క ప్రతిపాదనలతో నిరూపించగలిగేది. నా ప్రతిపాదనేమిటంటే ఆధ్యాత్మిక సాధనలను యోగాభ్యాసము మరియు తపశ్చర్య అనే రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇందులో తపశ్చర్య ప్రత్యక్షమైనది, యోగాభ్యాసము పరోక్షమైనది. తపస్సు శరీర ప్రధానము, యోగము మనోప్రధానము. వీటి సాధనా ఫలితాలు కూడా వేరువేరుగా ఉంటాయి. 1 సిద్ధి, 2 రుద్ధి. మామూలు శరీర సామర్థ్యముతో సాధ్యము కాని పెద్ద పనులను చేసి చూపించేది సిద్ధి. ప్రాచీన కాలంలో వర్షము ఇప్పటికంటే ఎక్కువగా కురిసేది, ఇప్పటికంటే ఎక్కువగా పడేది. నదులు కాలువలు చాలా వేగంతో ప్రవహించేవి. వాటి మీద వంతెనలు కూడా లేవు. పడవల మీదే ఆధారపడవలసి ఉండేది. నదీ ప్రవాహము వేగవంతమైనప్పుడు, వాటిలో సుడిగుండాలు ఏర్పడినప్పుడు పడవల రాకపోకలు కూడా ఆగిపోయేవి. తొందర పని పడినప్పుడు తపము చేసుకునేవారు, నీళ్ల మీద నడిచి దాటివేసేవారు. అంతేకాక వీరు ఆకాశ గమనము కూడా చేసేవారు. రావణ సభలో సభాసదులందరూ కలిసి కూడా అంగదుని కాలు కదపలేకపోయారు. ఇదొక రకమైన సిద్ధి. సురస నోరు పెద్దది చేసి హనుమంతుడిని మింగటానికి చేసే ప్రయత్నము, హనుమంతుడు తన శరీరాన్ని అంతకంటే రెట్టింపు చేయటము, చివరకు ఒక దోమ వలె అతి చిన్న రూపము ధరించి బయటపడటము, ఇవన్నీ కూడా సిద్ధి విభాగానికి చెందుతాయి. తపము ద్వారా శరీరములో ఉన్న అసామాన్య సామర్థ్యములను వశము చేసుకోవచ్చు. రుద్ధి ఆంతరికమైనది, ఆత్మికమైనది. రుద్ధి ఆంతరికమైనది, ఆత్మికమైనది. సాధారణ వ్యక్తి తన మనస్సుతో ఎంత గ్రహించగలడో దానితో పోల్చి చూస్తే మరింత మనోబలము, ఇచ్ఛాశక్తి యొక్క భావ ప్రభావము వృద్ధి శ్రేణిలో వస్తాయి. శాప వరదానముల సామర్థ్యము వృద్ధి విభాగానికి చెందినది. అతి చల్లని ప్రదేశంలో జీవించగలుగుట, అన్నపానాదులు లేకుండా మనగలుగుట ఆయువుని సాధారణ వ్యక్తుల కంటే మరింత పొడిగించగలుగుట, ఇవి కూడా సిద్ధి శ్రేణిలోకి వస్తాయి. మనోబలము ఎవరిది చాలా ఎక్కువగా ఉంటుందో అతను ఇతరులను ప్రభావితం చేయగలడు. తపస్వి తన శారీరక సామర్థ్యములతో స్థానాంతరణ చేయగలుగుతాడు. పరకాయ ప్రవేశము, శక్తిపాతము, ఈ రెండూ కూడా సిద్ధి విభాగానికి చెందుతాయి. వృద్ధి యొక్క అనుదానములతో వ్యక్తిత్వము, చరిత్ర, నడవడిక మరియు మానసిక స్థితిని పెంపొందించుకోగలము. ఎవరి వద్ద వృద్ధి యొక్క బాహుళ్యము ఉన్నదో అతను తన విశేషతను స్థిరముగా ఉంచుకుంటూ ఇతరులకు కూడా తన అనుదానాలను ఇచ్చి వారికి లాభము చేకూర్చగలడు. పదార్థముల స్వరూపములను మార్చివేసి వాటి పరిణామాన్ని మరింత ఎక్కువగా మార్చగలిగే సామర్థ్యము కూడా సిద్ధ పురుషులు చేసే కార్యమే. సాధనతో ఇవన్నీ కూడా సంభవమే. వృద్ధి సిద్ధులు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని ఏ విధంగా పొందగలము? వాటి ఉపయోగాలేమిటి? వాటి వివరణ యోగ గ్రంథాలు, తంత్రములు, పండిత వరేణ్యుల ద్వారా నేను తెలుసుకున్నాను. ఎలా ప్రయోగించాలో కూడా అనుభవంలోకి తెచ్చుకున్నాను. కానీ నేను వీటినెప్పుడూ ప్రత్యక్షముగా ప్రయోగించలేదు. నిజానికి వీటి అవసరము నాకెప్పుడూ కలగలేదు. ఏ రోజైతే నాకు గొప్ప మార్గదర్శకుని దర్శనమైనదో ఆ రోజు నుంచి నా కోరికలన్నీ సమాప్తమైపోయాయి. ఇక ఆ రోజు నుంచి నాలో ఒకే ఒక కోరిక మిగిలింది. అదేమిటంటే మార్గదర్శక సత్తా యొక్క సంకేతము ఎప్పుడు ఏ నిమిత్తము కొరకు ఇవ్వబడుతుందో దానిని పరిపూర్ణ తత్పరత తన్మయత్వముతో పూర్తి చేయగలగాలి అని. ఆదేశము ఎప్పుడు లభించినా దానిని పూర్తి చేయుటకు కావలసిన సహాయకులు, సాధనలు, విధి విధానాలు ఏవేవి అవసరమో అవన్నీ నాకు అవసరమైనప్పుడల్లా నిరంతరము లభిస్తూ ఉండేవి. వృద్ధి సిద్ధి అవసరము దీని కొరకే కదా. వాటిని నేను ప్రయోగిస్తే వ్యర్థ అహంకారము ఏర్పడి వ్యక్తిత్వము పతనోన్ముఖమయ్యేది. అందుకని వృద్ధి సిద్ధుల ఉపలబ్ధుల కొరకు విధి విధానాలను తెలుసుకుని వాటిని ప్రయోగించే విధానము నాకు అవగతమైనా వాటిని ప్రయోగించే అవసరము రాకపోవుట నాకు మేలే చేసింది. అతిశయ దుష్కర పనులు వాటంతట అవే జరుగుతూ వచ్చాయి. దానిని భగవంతుని అనుగ్రహముగా, ఆదేశముగా చెప్పి నేనేదో చాలా ప్రయత్నము చేశాను అని గొప్ప చెప్పుకోలేదు. అహంకారము తెచ్చుకునే అవసరము ఎప్పుడూ రాలేదు. ఇది మంచిదే కదా. నా వ్యక్తిగతమైన ప్రణాళిక ఏదీ లేదు. అందుకని సిద్ధులు సంగ్రహించుకునే అవసరము లేదు. దివ్యమైన ఆదేశము లభించినప్పుడు దాని పూర్తి కొరకు ఏమేమి కావాలో అవన్నీ, కావలసిన పరిమాణములో అవన్నీ లభించినప్పుడు వ్యర్థముగా సిద్ధి సాధన ప్రయత్నము ఎందుకు చేయాలి? వృద్ధి విశుద్ధ ఆత్మికము. దాని గురించి ఇతరులకు చెప్పవలసిన అవసరమే లేదు. ఎవరూ దానిని చూడలేరు, తెలుసుకొనలేరు, పరీక్షించలేరు. అవి నాకు ప్రాప్తించాయి. మూగవాడు బెల్లమును నిరంతరము ఆస్వాదిస్తున్నట్లు నేను వాటిని నిరంతరము అనుభవిస్తూ సంతోషాంతరంగుడనయ్యే పరిస్థితులు నిరంతరము లభిస్తూనే ఉన్నాయి. సిద్ధ పురుషులకు స్వర్గము, ముక్తి అనే దైవీ అనుదానాలు లభిస్తాయి. స్వర్గము ఒక స్థానము అని, లోక విశేషము అని నేనెప్పుడూ నమ్మలేదు. స్వర్గము అనేది ఉత్కృష్టమైన దృష్టికోణము. నేను చేసే ప్రతి కృత్యములో ఉత్కృష్టత, ఆదర్శము కలిసే ఉంటుంది. సర్వత్రా భగవద్ దర్శనమే దృష్టిగోచరమవుతుంది. ఈ ఆనందమునే స్వర్గము అంటారు. అది నాకు నిరంతరము లభిస్తుంది. దుశ్చింతనల, దుష్కర్మల స్పర్శయ లేనప్పుడు నరకము ఇంకా ఎక్కడ ఉంటుంది? ముక్తి అనేది భవబంధనాల నుంచి లభిస్తుంది. వాసన, తృష్ణ, అహంతను భవసాగరము అన్నారు. లోభము చేతికి సంకెళ్ళని, మోహము కాళ్లకు పడే సంకెళ్ళు అని, గర్వమును మెడకి వేసే బరువు అని అంటారు. జీవుడు దీని ద్వారా బంధింపబడి ఉంటాడు. నా శిరస్సు మీద గురుదేవుల దిశా నిర్దేశనము, దానిని కార్యాన్వయము చేసే ప్రయత్నాలు ఎలా నాట్యమాడుతూ ఉంటాయి అంటే, ఈ మానసిక శత్రువులను పిలిచి వారి నిమిత్తము ఏదో చేయటానికి సమయమే లేదు. ముక్తి కొరకు ఇతరులు తమ మృత్యువు కొరకు ప్రతీక్షించాలి. కానీ నాకు జీవనము, మరణము ఒకేలాంటిది. ఏ కారణము వల్ల జీవన్ముక్తి ప్రియముగాను, మరణము అప్రియముగాను అనిపిస్తున్నదో, ఆ తేడా భావాలు జీవన సాధనతోనే తిరోహితమైపోయాయి. వృద్ధి ఆంతరికము, స్వానుభూతి వరకు దాని అవధి. ఆత్మసంతోషము, లోక సన్మానము, దైవీ అనుగ్రహము, ఈ మూడింటిని దివ్యానుభవాలు అంటారు. ఇవి నాకు నిరంతరము అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. అభావముతో అసంతోషము ఉంటుంది. కుకర్మములతో ఆత్మ ప్రతాడన ఉత్పన్నమవుతుంది. ఈ రెండు నాకు లేవు కనుక ఇక అసంతోషము ఎలా ఉంటుంది? కర్తవ్యము, దాని పాలన, ఆదర్శాలకు సమగ్ర సమర్పణ చేసిన తర్వాత ఎవ్వరికీ కూడా అసంతోషజన్య ఉద్వేగము కలగదు. నాకు కూడా వాటిని సహించవలసిన పరిస్థితి రాలేదు. ఇక ఇప్పుడు వయస్సుతో వచ్చిన వివేకమే కోరికలకు సమాధానము చెబుతుంది. అందువల్ల అభావము లేదు, అసంతోషము లేదు. లోక సన్మానము రెండవ వృద్ధి. దీనికోసం వేరుగా ఏ ప్రయత్నము చేయవలసిన అవసరము రాలేదు. ప్రతి ఒక్కరికి నేను మనసారా సన్మానమునిస్తూ సహకరించాను. స్నేహ సద్భావములు నలుదిశలా వెదజల్లాను. సంపర్కములోకి వచ్చిన వారందరినీ ఆత్మీయత బంధనాలతో కట్టిపడవేశాను. దాని ప్రతిక్రియ అద్దములోని ప్రతిబింబము వలె, ప్రతిధ్వని వలె తిరిగి నాకు లభించింది. రబ్బరు బంతిని ఎంత గట్టిగా గోడకు విసురుతామో అంతే వేగముతో తిరిగి వస్తుంది. నా స్నేహము, సన్మానము ఇతరుల మనస్సుతో ఢీకొని అదే పరిమాణములో నాకు వెనక్కి తిరిగి లభించింది. నేను ఎవరినీ శత్రువుగా భావించలేదు. ఎవరి గురించి నా మనస్సులో దుర్భావము రాలేదు. అందువల్ల ఇతరుల మనస్థితి ఎలా ఉన్నా నాకు మాత్రం దాని అనుభూతి సద్భావనలతో నిండి ఉన్నది అనిపించేది. నా జీవితము చివరి క్షణాలలోకి వచ్చినది. ఎవరైనా సరే నీకు విరోధులు, శత్రువులు, బాధ కలగజేసేవాళ్ళు ఉంటే పేరు చెప్పమని అడిగినప్పుడు ఒక పేరు కూడా చెప్పలేను. ఎవరైనా తెలియక హాని కలుగ చేసిన వారందరినీ దారి తప్పిన బాలబుద్ధి గలవారిగానే భావిస్తూ వచ్చాను. నేను ప్రతి ఒక్కరికి సన్మానమునిచ్చాను. అదే నాకు తిరిగి లోక సన్మానముగా లభించింది. ఎవరైనా అలా సన్మానము ఇవ్వకపోతే దానిని కూడా ఒక పరీక్షగా, సమీక్షగా, హితకామనగా అనుకున్నాను. మూడవ వృద్ధి దైవీ అనుగ్రహము. దీనిని ఉచ్చస్తరీయ క్రియాకలాపాల ద్వారా మరియు వాటి సాఫల్యము ద్వారా గుర్తించాలి. ఇంతేకాక ఆకాశములోని నక్షత్రాలు, మొక్కలలో వికసించిన పూలు, మేఘాల నుంచి వర్షిస్తున్న జలబిందువులు, గాలికి సయ్యాటలాడుతున్న ఆకులు, నదులలోని అలలు, పక్షుల యొక్క కిలకిలా రావాలు తమ ప్రేమను నాకందిస్తున్నాయి అనిపించింది. పూలవాన కురిపిస్తున్నాయి అనే భావన నాలో వెల్లివిరిసేది. దేవతలు పుష్పములను కోసి, తృంచి, వాటిని మోసి ఆకాశములోకి తీసుకుని వెళ్ళి పూలవాన కురిపించే కష్టము ఎందుకు చేస్తారు? ప్రకృతి యొక్క కణకణములు, ప్రాణుల కదలికలు, వనస్పతుల యొక్క సౌందర్యములు ఆనందం పొందగలిగే వారికి ప్రపంచమే పూలతో నిండి ఉండటమే కాక వీరు కూడా ప్రపంచాన్ని పూలతో నింపేస్తారు. నాకు లోపల వెలుపల ప్రతి చోట ఉల్లాసమే, ఉత్సాహమే పొంగిపొరలుతూ కనిపిస్తుంది. జీవితాన్ని ఎన్ని రకాలుగా తిప్పి చూసినా చందనము యొక్క సుగంధమే కనిపిస్తుంది. నా గడిచిన కాలాన్ని వెనక్కి తిప్పి చూస్తే చాలా గొప్ప జీవితము జీవించాను, మహోన్నతమైన జీవితము జీవించాను అని అనిపిస్తుంది. వర్తమానాన్ని చూస్తే నిరంతర ఉత్సాహ స్రవంతి ప్రవహిస్తూ కనిపిస్తుంది. భావికాల సంభావన దర్శించినప్పుడు భగవంతుని సభలో ఒక అపరాధిగా నించోవలసి వస్తుంది అని అనిపించదు. భగవంతుని సభలో పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థి వలె గెలిచిన ఆటగాడికి లభించిన నాకు మంచి బహుమతులే లభిస్తాయి అన్న నమ్మకముంది. నువ్వు చెడ్డవాడివి అని ఎప్పుడూ నా ఆత్మ నన్ను అనలేదు. ఇక ఇతరులు నన్ను ఎందుకంటారు? ఎవరేమన్నా తమ స్థితి యొక్క వ్యాఖ్య తమ నోటితోనే చెప్పుకుంటున్నారు. నాకు పరులను ప్రశంసించటము, వారికి మర్యాద ఇవ్వటమే అత్యంత ఇష్టము. తద్వారా లోక పరలోకములు నాకవే లభిస్తాయి కదా. ఇంతకంటే ఎక్కువ మానవ జీవితము యొక్క సార్థకత ఏముంటుంది? ఆత్మసాధన చేసేవారు వారికి లభించిన వృద్ధి సిద్ధులను బట్టి వారి సఫలత అసఫలత నిర్ణయించుకుంటారు. నాకు దీనికోసం వేరుగా ఏ ప్రయత్నము చేయవలసిన అవసరము రాలేదు. నేను బాహ్య జగత్తుకు ఏమి అందచేశాను అదే నాకు తిరిగి లభించింది. భగవంతుడిని నేను విరాట్ బ్రహ్మగా దర్శించాను. విశ్వమానవునిగా నేను అతనిని ఒక క్షణము కూడా ఎడబాయలేదు. భగవంతుడు కూడా ఎప్పుడూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టే నిష్ఠురత చూపించలేదు. ఎక్కడ వార్తాలాపము జరిగినా దెబ్బలాట తప్పలేదు. భరతుడు, శ్రీరాముడు రాజసింహాసనాన్ని బంతిలాగా ఆడుకున్నారు, దెబ్బలాడుకున్నారు. ఏమని, సింహాసనాన్ని నేను తీసుకోను, నీకు ఇస్తాను అని. భగవంతునితో నాకు కూడా ఇటువంటి దెబ్బలాటి నిరంతరము జరుగుతుంది. భగవంతునితో నిరంతరము నేను ఒకటే అంటున్నాను, ప్రభు నీకేం కావాలి, నేను తత్పరతతో దానిని పూర్తి చేస్తాను. కొండలలో ఏ విధముగా ప్రతిధ్వని చెలరేగుతుందో నిరంతరము నా జపమేమిటంటే, ప్రభు నీకేం కావాలి, నీకేం కావాలి, నీ మనోరథము చెప్పు, నేను దానిని పూర్తి చేసుకుని ధన్యుడిని అవుతాను. భగవంతుడు నాకు అంగరక్షకుడవలే వెనుక ముందు నడుస్తూ సంరక్షిస్తున్నాడు. విమాన చోదకుని వలె ముందు ముందు నడిచి దారి చేస్తూ ఉంటాడు. నా యొక్క అంకితమైన ఈ శరీరము ఉడితవలే ఆయనకి సర్వతో భావేన సమర్పణ చేసుకుంది.